the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూతోట కార్యక్రమం ఫిబ్రవరి 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? కులాసాగా ఉన్నారా? మనము గత 2 వారాల నుంచి తమిరిస జానకి గారి కథలు వింటున్నాం కదండి. మరి ఆ కథల గురించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారు ఇలా అన్నారండి. శ్రీమతి తమిరిస జానక్ గారి కథల్లోని ఎత్తుగడ, కొసమలుపు ప్రత్యేకంగా పేర్కొదగ్గవి. అలాగే డాక్టర్ ఏ మంజులత గారు అన్నారు, ఆవిడ మాజీ వైస్ ఛాన్సలర్ తెలుగు విశ్వవిద్యాలయం, ఆవిడన్నారు ఒక కథారచయితగా తమిరిస జానకి పేరు పాఠక లోకానికి సుపరిచితం. తన చుట్టూ సమాజంలోని దైనందిన జీవితాల్లోని అస్తవ్యస్త పరిస్థితులపై రచనలు చేస్తున్న రచయిత్రి తమిరిస జానకి. ఎంత బాగా చెప్పారో కదండి ఆవిడ. మన మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు నేను అహం. ఏదైనా కథ రాద్దామని కూర్చున్నాను, కానీ ఏం రాయాలి అన్న ప్రశ్న కళ్ళ ముందు పర్వతంలా నిలిచింది. దానికి కారణం, ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటి మీద కథలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. రచయిత అంటే మాటలా? అబ్బబ్బా, ఎంత ఆలోచించాలి, ఎంత వేడెక్కిపోతుంది బుర్రా. రచయితలందరం కూడా ఎంత కష్టపడుతున్నాం, ఎన్నెన్ని రాస్తున్నాం. చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచివాళ్ళు, మోసగాళ్ళు, పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినిమా నాటక రంగం, వృద్ధాశ్రమాలు, లంచగొండి వాళ్ళు, వ్యభిచారులు, వైద్యులు, రోగులు, కులాలు, మతాలు, ప్రయాణాలు, ప్రమాదాలు, రాజకీయాలు, ఎన్నికలు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, ఘోరాలు, నేరాలు, కిడ్నాపులు, మానభంగాలు, దొంగతనాలు, ధర్నాలు, సమ్మెలు, ఉద్యమాలు, అడుక్కునేవాళ్ళు, అందాల పోటీలు, ప్రేమలు, ఆత్మహత్యలు, పెళ్ళిళ్ళు, గొడవలు, విడాకులు, పునర్వివాహాలు, అబ్బబ్బా, ఒకటేమిటి. సమాజంలో ఉన్నవి లేనివి, రావాలని కోరుకుంటున్న మంచి మార్పులు, భవిష్యత్తులో రాబోతాయని అనుకుంటున్న గొప్ప మార్పులు, అన్ని రకాల అంశాలతో పుంఖానుపుంఖాలుగా అల్లేశారు కదా కథలు. అందులో నేను ఉన్నాను. అది నా అదృష్టమో దురదృష్టమో నాకైతే తెలియదు. ఎందుకంటే రాయాలన్న ఆ తపన ఉంది చూసారు, అది బుర్రలో పుట్టకుండా ఉండాలి. కానీ పుట్టిందంటే మంచంలో నల్లిలా కుడుతూనే ఉంటుంది. ఎన్ని రాసినా తెల్లారి లేచి చూస్తే సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటోంది. మార్పేది? పెద్ద విషయాలవని, చిన్న విషయాలవని మంచి మార్పులు కలగాలి కదా కథలు చదివిన జనాల్లో. చిన్న విషయం అయినా చిన్నదే కదా అని కొట్టి పడేయకుండా మనిషి తనలో మార్పు తెచ్చుకుంటే కథలు రాసినందుకు ఫలితం దక్కినట్టు అవదు రచయితలకి. అన్ని రకాలు అరగదీసి అరగదీసి పాఠకుల మొహాన బాగానే మెత్తాము, అదే మొత్తాము. ఫలితం ఏమిటి? వాళ్ళ తలలు వాచిపోవడం తప్ప. ఏమిటి ఆలోచిస్తున్నారు? వంటిట్లో పని పూర్తి అవడంతో వచ్చి కూర్చుంది భార్యామణి అలివేలు. కథల గురించి, మారని మనుషుల గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే చెప్పనా? నా మొహంలోకి చూస్తూ ఒక్క క్షణం ఆగింది అలివేలు. చెప్పు. ఏం చెప్తుంది నా మొహం? తనకేమన్నా సమాజం గురించి, మనుషుల గురించి తెలుసా? నాకు మళ్ళీ రచనలు చేస్తుందా ఏమన్నానా? ఎందులో జ్ఞానం ఉందని తన అభిప్రాయాలు వెళ్ళబుచ్చడానికి కాస్త గర్వం తొంగి చూసింది నాలో. అసలు రచయిత సంబంధం వచ్చిందనగానే ఎగిరిగంతేసింది మా అమ్మాయి. అని చెప్పలేదు మామగారు ముహూర్తం పెట్టుకున్న రోజున? అప్పుడే అనుకున్నాను నా అంత గొప్ప రచయిత లేడని, మా ఆవిడ మురిసిపోతుందని. సమాజాన్ని ఉద్ధరించడానికి రచనలు చేస్తూ నేనెంత కష్టపడిపోతున్నానో చూసి గర్వపడిపోతుందని. అవును మరి, పల్లెటూళ్ళలో పుట్టి పెరిగింది, సమాజం, సమాజ సేవ, వాటి గురించి ఏం తెలుస్తుంది ఆ మనిషికి? పట్టణంలో పుట్టి పెరిగిన నాకు తెలుసు కానీ. ఏమిటో చెప్పాలనుకున్నావు, తొందరగా చెప్పు, నా ఆలోచనలకి అంతరాయం కలిగించావు అన్నట్టుగా కాస్త తెచ్చిపెట్టుకున్న విసుగు ధ్వనించేలా అన్నాను. రోజు రోజుకి రచనలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు కదండి. అయితే ఏమిటి, రచించేవాళ్ళు ఎక్కువ, పట్టించేవాళ్ళు తక్కువ అవుతున్నారేమో అని. రచయితలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని ఎద్దేవా చేస్తోందా? మీరొక్కరే రచయిత కాదని ఎత్తు పొడుస్తోందా? రచయితలు ఎంత కష్టపడతారో ఈమె గారికేం తెలుస్తుంది? ఒళ్ళు మండింది నాకు. ఆ మంటని చల్లార్చుకుందుకు తిండి ప్రసక్తి తెచ్చాను. నేను భోజన ప్రియుడిని. రోజు ఎక్కువ ఆధరువులు రుచి రుచిగా వండి వడ్డించాలి నాకు, లేకపోతే కంచం ముందు కూర్చోను. అలాంటప్పుడు పండగ రోజుల్లో ఇంకెలా వండి పెట్టాలో నాకెవరైనా ఊహించుకోవచ్చు. ఏం చేశావు ఈ పూట భోజనానికి? హఠాత్తుగా నేను మాట మార్చినందుకు చిన్న బొచ్చుకుందేమో తల పక్కకి తిప్పుకుని ఏం వండిందో చెప్పింది. వెనక్కి తిరిగి చూశాను, అన్నీ భోజనాల బల మీద సిద్ధంగా సద్దేసి పెట్టేసింది కూడా. అలివేలు, అలివేలు! బయట గుమ్మంలో హడావిడిగా పక్కింటావిడ గొంతులా వినబడింది. ఏమిటి పిన్నిగారు అంటూ గబగబా వెళ్ళిన అలివేలు అంత వేగంగానూ తిరిగి లోపలికి వచ్చింది. పిన్నిగారి కూతురికి నొప్పులొస్తున్నాయట, ప్రసవం తేదీ డాక్టర్ చెప్పినది 15 రోజుల తర్వాతట. ఇంకా సమయం ఉంది కదా అన్న ధైర్యంతో బాబాయ్ గారు, వాళ్ళ అబ్బాయి ముఖ్యమైన పని మీద పక్క ఊరు వెళ్ళారట. తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళారట. సాయంత్రంలోపు వచ్చేస్తారుట. కారు, డ్రైవర్ని వీళ్ళకి ఏదైనా బయట అవసరాలు ఉంటాయేమోనని ఉంచి వెళ్ళారు. ఆవిడ మరిది తోటకోడలు ఉన్నారు ఈ ఊళ్ళో. వాళ్ళకి ఫోన్ చేసింది, వాళ్ళు వచ్చేటప్పటికి గంట పైనే పడుతుంది, సరాసరి ఆసుపత్రికి వచ్చేస్తారు, నేను సాయం వెళ్తున్నాను ఆవిడికి అంటూనే లోపలి గదిలోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పరుగులాంటి నడకతో వెళ్తున్న మా ఆవిడ వైపు చిరాగ్గా చూశాను. ఎవరింట్లోనో ఎవరికో నొప్పులు వస్తే ఈమె గారికి ఎందుకు? దేశ సేవ చేస్తున్నాననుకుంటోంది కాబోలు. 1 గంట వరకు చూసి అలివేలు సెల్కి చేశాను. ఆకలేస్తోంది, తిండెప్పుడు పెడతావు, వస్తున్నావా లేదా? అన్నీ అక్కడ బల్ల మీద పెట్టేశాను కదండి, ఈ పూటకి మీరు పెట్టుకు తినండి. పిన్నిగారి మరిదిగారు వచ్చారు, కానీ తోటకోడలు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది. ఆవిడ తరపు వాళ్ళెవరికో సీరియస్గా ఉందని పొద్దున్న అటు వెళ్ళిందట. ఆవిడ వచ్చేదాకా పిన్నిగారికి సాయంగా ఉంటాను. ఇంకా డెలివరీ అవ్వలేదు, పినిగారు ఒక్కరూ కంగారు పడతారు. తోడు ఉండకపోతే ఎలా? అది జవాబు. చిర్రెత్తుకొచ్చింది నాకు. రేపు శివరాత్రి కదండి, అబ్బాయి పుడితే శివ అని, అమ్మాయి పుడితే శివాని అని పేరు పెడితే బాగుంటుంది అంటున్నారు పిన్నిగారు. రేపు శివరాత్రి పండుగ, ఏం చేస్తావు రేపు పిండి వంటలు? ఇవాళంతా అలసిపోయి రేపు పిండి వంటలు చెయ్యనంటే కుదరదు. శివరాత్రి ఉపోషాల పండుగ, పిండి వంటల పండుగ కాదు. సరే సరే, మిమ్మల్ని ఉపోషం ఉండమని ఎప్పుడైనా అన్నానా? అది సరే, నాకంటే నువ్వేదో గొప్పదాని అనుకుంటున్నావా? ఉద్ధరించేసేదానిలా వెళ్ళావు కానీ ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు. మీరు రాతల్లో చూపిస్తారు సమాజ సేవ, చాలా గొప్ప మనిషి మీరు.
నేను చేతల్లో చూపిస్తాను, మామూలు మనిషిని కదా.
మీ ముందు నేనెంత? సెల్ ఆఫ్ చేసింది. ఇది పొగడ్తా వెక్కిరింతా? పొగడ్తగానే తీసుకుంటాను, నా అహం దెబ్బతినకుండా ఉంటుంది. అదండి కథ.
ఈ కథలో అలివేలు ఎంత చక్కటి వ్యంగ్యంతో సమాజ సేవ చేతలలో ఉండాలని, వట్టి వ్రాతల్లోనే కాదని చాలా చక్కగా చెప్పింది. ఇందులో చమత్కారం ఏమిటంటే ఆ చురక తర్వాత వెంటనే సెల్ ఆఫ్ చేసింది. అంటే ఇంకా దానికి సమాధానం రాదని, దాని మీద అధిక ప్రసంగం అనవసరమనేమో. ఇంత చురక వేసినా మన రచయిత గారు తన అహం దెబ్బ తగలకుండా ఆ వ్యంగ్యాన్ని పొగడ్తగా తీసుకున్నాడు. దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అనాలా, తన అహాన్ని మర్చిపోలేక మూర్ఖుడు అనాలా? అంతేలేండి, అతను తన తప్పును తెలుసుకుని అంత తొందరగా మారే మనిషి కాదు. ఇంతకీ చెప్పేదేమంటే, అహం ఉండకుండా మామూలు మనిషిలా బ్రతకమని చాలా చక్కగా చెప్పారు జానకి గారు. ఎంత మామూలు మనిషి అయినా తన చుట్టూ ఉన్న సంఘానికి చేయగలిగినంత సహాయం చేయడం చాలా విలువైనదని, ఇంట గెలిచి బయట గెలవమన్నారు. మన సమాజ సేవ మన పరిసరాలతో ఆరంభం చేయవచ్చు. ఏమంటారండి?
చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామా అండి? చిన్న విరామం.
అట రంగారు బంగారు మీనాలమై కవులూరించుకొందేనే దుర్రాడుదాం ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తమి మీరయి దాడుదాం ముదమార తమి మీరయి దాడుదాం అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలో కాలు చూపించురా ఆనందలో కాలు చూపించురా
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ఊరు బాగుపడాలి. రామాయం ఎప్పుడు తన కొడుకు శివ ఆటలాడుకోవడానికి వెళ్ళేటప్పుడు చెప్తూనే ఉంటుంది, ఊరు చివర చింత చెట్టు వైపు మాత్రం పోకండిరా, చెట్టు మీద దయ్యం ఉందని. పిల్లలు ఆటల్లో తెలియకుండానే ఎటు అటు పరుగులెత్తేస్తూ ఉంటారు. ఊరు చివర ఖాళీ స్థలంలో ఆటలకి పోతుంటారు 10-15 మంది పిల్లలు రోజు సాయంత్రాలు. ఆ పల్లెటూళ్ళలో బడి చదువు అన్నవి పేరుకు మాత్రమే. గట్టిగా పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. పల్లెటూరులోకెల్లా పల్లెటూరు, శుద్ధ పల్లెటూరు అది. రామాయమ్మ వాళ్ళ ఆయన మాత్రమే కాదు, అక్కడ ఉన్నవారిలో 3 వంతుల మంది ఆడమగ అందరూ కూడా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న ఫ్యాక్టరీలోనూ దానికి సంబంధించిన ఉద్యోగస్తుల ఇళ్లలోనూ పనులు చేసుకుని మళ్ళీ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ చీకటి పడే వేళకి ఇళ్ళు చేరుతారు. తక్కిన వాళ్ళు ఆడమొగ అంతా పొలాల్లో పనులకి పోతారు. ఇంకా మిగిలేది పిల్లలు. మరీ చిన్నపిల్లల్ని తల్లులు తమతో తీసుకుపోతారు. ఎటూ కాని పిల్లల కోసం ఊళ్ళో ఓ బడి అంటూ వెలిసింది. ఏదో ఇంత ఉడకేసి బడికెళ్ళే పిల్లలకింత కట్టించి వాళ్ళు ఇంత మూట కట్టుకుపోతారు. మళ్ళీ పిల్లల మొహాలు చూసేది చీకటి పడ్డాకి. బడి అని చెప్పుకునే ఓ పడిపోతున్న పెంకుటిల్లో ఒక్కడే మాస్టర్. అతనెప్పుడూ కలల్లో తేలిపోతూ గాలిలో మేడలు కట్టుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ అందమైన ఆస్తిపరురాలైన రాజకుమారిని తలదన్నే యువతి తనని వెతుక్కుంటూ అదుగో వస్తోంది అదుగో వస్తోంది అన్నట్టుగా కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న భార్యకి ఏమాత్రం విలువ ఇవ్వడు. పుట్టింటి నుంచి ఆస్తిపాస్తులు మూట కట్టుకుని రాలేదని కోపం. మధ్య మధ్యలో తనని తిట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి ఉద్యోగం చేయవలసి వచ్చినందుకు. అంతేగాని అసలంటూ ఒక ఉద్యోగం దొరికింది అట్టే చదువు తెలివితేటలు రెండూ లేని తనబోటి వాడికి అన్న తృప్తి ఇంగిత జ్ఞానం లేవు. ఏదో కొద్దో గొప్పో జీతం తీసుకుంటున్నందుకు పిల్లలకి 4 అక్షరాలు నేర్పుదామన్న మంచి మనసు బుద్ధి రెండూ లేవు. దానికి తోడు తలెత్తి గట్టిగా ఓ చూపు చూస్తే నెత్తిన పడేలా ఉన్న పైకప్పు వంక చూసినప్పుడల్లా భయం. దాంతో కోపం విసుగు చిరాకు అన్నీ కలగలిపి పిల్లల మీద చూపిస్తాడు. చదువు మాత్రం నేర్పడు. ఇంటికెళ్ళాక భార్య మీద చూపిస్తాడు ఇంకా మిగిలిన కోపాన్ని. మేస్టారు ఇంటికి పొండి అనేదాకా బిక్కు బిక్కుమంటూ గడుపుతారు ఇక్కడ పిల్లలు. మేస్టారు ఇంటికి చేరగానే ఆయన గారి కోపాగ్నికి అర్థం లేని అరుపులకి బెక్కు బెక్కుమంటుంది అక్కడ భార్య. ఎలాగో మేస్టారు పాఠాలు చెప్పేది లేదు, నేర్పించేది లేనప్పుడు బడికి వెళ్ళడం ఎందుకని ఇంట్లో ఇచ్చిన అన్నం డబ్బాలు పట్టుకుని పగలు కూడా ఆటలకి వెళ్ళిపోతారు కొందరు పిల్లలు. అలా వెళ్ళే పిల్లల్లో శివ కూడా ఉన్నాడు. ఆ రోజు అలాగే ఆటల్లో పరుగుల్లో తెలియకుండానే చింత చెట్టు దగ్గరకు వచ్చేశారు పిల్లలందరూ. అప్రయత్నంగా శివ చెట్టుపైకి చూపు సారించాడు. ఆ వెంటనే గట్టిగా అరిచాడు, దయ్యం లేదు గియ్యం లేదు, మా అమ్మ ఊరికే అంది. అవునవును అంటూ స్నేహితులందరూ చప్పట్లు కొట్టారు గట్టిగా. ఒక సత్యం తప్ప ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంది కదా, ఈరోజు కొంచెంసేపు ఇక్కడే ఆడుకుందాం అని నిర్ణయం చేసుకున్నారు అందరూ కలిసి. ముందు కొంచెంసేపు ఇష్టం వచ్చినట్టు పరుగులు పెట్టారు. ఆ పరుగుల్లోని అరుపులు, ఇంట్లో గట్టిగా అరుపులు అరిస్తే గొడవ చేయొద్దంటారుగా, మరి అందుకని కాబోలు హాయిగా ఇక్కడ కాలికే కాదు నోటికి కూడా పని చెప్తూ అలసిపోయేదాకా అరిచారు. ఆ తరువాత చింత చెట్టు కిందే చతికిలు పడ్డారు. తల పైకెత్తి చెట్టు వైపు చూస్తున్న శివని ఏమిటి చూస్తున్నావని అడగకుండా ఉండలేకపోయాడు పక్కనే కూర్చున్న సత్యం. చింత చెట్టు మీద దయ్యం లేదు అన్నాడు శివ. ఆ మాటకి భయపడిపోయి బిక్కమొహం పెట్టాడు సత్యం. మళ్ళీ దయ్యాల్లాంటి మనుషులే ఉన్నారు కానీ నిజం దయ్యాలు లేవు అని మా నాన్న చెప్పాడు తెలుసా అన్నాడు వెంటనే గోపి. శివని గట్టిగా పట్టేసుకున్నాడు సత్యం. ఒరే ఒరే ఆ మాట మళ్ళీ మళ్ళీ అనకండిరా, నాకు చచ్చే భయం వేస్తుంది. ఇంతలో సత్యం ఒక్కడే కాదు అందరూ హడిలిపోయేలా ఓ కేక వినబడింది. ఆ చెట్లు పుట్టల్లోంచి ఆ కేక ఎటువైపు నుంచి వస్తోందో వాళ్ళకి అర్థం కాలేదు. దయ్యాలు లేవు అని అన్నందుకు కోపం వచ్చి ఏ దయ్యమో అరుచుకుంటూ వస్తోందని అనేసుకున్నాడు శివ. అమ్మ చెప్పినట్టు వినకుండా ఇటువైపు వచ్చినందుకు శిక్ష పడుతోందనుకున్నాడు. లేచి అక్కడి నుంచి పారిపోవాలని అందరికీ ఉంది కానీ కాళ్ళు చేతులు ఎవ్వరివి కదలట్లేదు. బిగుసుకుపోయినట్టు, ఒళ్ళు నేలకి అతుక్కుపోయినట్టు, కదిలిక లేకుండా కూర్చునే ఉన్నారు. కేక, భయంతో వేస్తున్న కేక, రక్షణ కోరుతున్న ఆర్తనాదంలా అరుపు ఆడవారి గొంతు దగ్గరకు వస్తోంది. పిల్లలందరూ ఒకరి మొహాల్లో ఒకరు చూసుకున్నారు. అందరి కళ్ళల్లోనూ గూడు కట్టుకున్నది ఒక్కటే, అదే భయం. ఎవరో పరిగెత్తుకొస్తున్న చప్పుడు అరుపుతో పాటుగా ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకుని పిల్లలందరూ లేచి నిలబడ్డారు. అక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో జరిగింది ఆ సంఘటన. భయంతో కేకలు పెడుతూ పరిగెత్తుకొస్తున్న ఒక యువతి సరిగ్గా పిల్లల దరిదాపుల్లోకి వచ్చేసరికి జారిపోయిన తన చీరే తన కాళ్ళకి చుట్టుకుపోయి ముందుకి పడింది మనిషి. వెనకాల తరుముకుంటూ వస్తున్న ఆ మృగాడు అది అవకాశంగా అందుకున్నాడు. ఆడదాన్ని చెరబట్టడం తనకు ఒక ఆట అన్నట్టుగా ఉంది వాడి వైఖరి. ఆ యువతి ఆక్రందన వాడి వీణులకి విందులా ఉన్నట్టుంది. రక్షించండి, రక్షించండి అంటూ భూమి ఆకాశం బద్దలు చేస్తోంది ఆమె. ఆ మృగాడిని గుర్తించిన పిల్లల మొహాల్లో కళ తప్పింది. చిన్నవాళ్లే అయినా వాళ్ళ కళ్ళల్లో కనిపించిన చీత్కార భావం కడివిడెంత. ఒక్కొక్కరు ఒక భీముడై ఆ కీచకుడి పనిపట్టారు. పాఠాలు నేర్పవలసిన పంతులయ్యా పసిపిల్లల చేత పాఠాలు చెప్పించుకున్నాడు. తలెత్తుకోలేని పరిస్థితి. చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్టుగా పిల్లల చేత చిక్కి పోలీసు స్టేషన్లో పడ్డాడు మేస్టారు. టీచర్ అవ్వాలంటే ఎంత మంచిగా ఎంత నీతిగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు శివ. తను పెద్దయినాక బడిపంతులయ్యి ఎంత మంచిగా ఎంత నీతిగా ఉండాలనో పిల్లలకి నేర్పించాలా ముందు? కానీ నేర్పించాలంటే తను పెద్ద చదువుకోవద్దా, రోజూ బడికి పోవద్దా? ఆలోచనకి బీజం పడింది ఆ చిన్న బుర్రలో. మనం అందరం రోజూ బడికి పోయి చక్కగా చదువుకుందాంరా. మంచి పంతులయ్య మన బడికి కావాలని అడుగుదాం. ఊర్లో పెద్ద ఆయన దగ్గరికి పోయి చదువుకుని నీతిగా బతికి ఊరికి మంచి పేరు తీసుకొద్దాము. ఈరోజు ఈ పంతులయ్య చేసిన లాంటి పని ఊళ్ళో ఎవరు చేసినా మనం చూస్తూ ఊరుకోవద్దు. శివ మాటలకి తక్కిన పిల్లలందరూ సై అంటే సై అన్నారు. వాళ్ళిప్పుడు పిల్లలు కాదు, పిశాచాల్లా ప్రవర్తించే పెద్దల పాలిటి పిడుగులే. ఇంటికి వెళ్తూనే తల్లితో అన్నాడు శివ తన మనసులో మాట. అమ్మా అమ్మా, చింత చెట్టు మీద దెయ్యం ఉంటుందన్నావు నువ్వు. చెట్టు మీద కాదమ్మా, నేల మీదే మనుషుల్లోనే ఉన్నాయి దయ్యాలు. ఇవాళ ఒక మొగ దయ్యాన్ని పోలీసులకి పట్టించాము మేము పిల్లలం. కొడుకు నోటి నుంచి జరిగిందంతా విని రామాయమ్మ భయపడింది మొదట. కానీ ఆ వెంటనే మళ్ళీ తనకి తనే చెప్పుకుంది, చెడ్డ పని చేసే పిల్లల్ని వెనక్కి లాగాలి, కానీ మంచి పని చేసే పిల్లల్ని వెనక్కి లాగితే వాళ్ళు బాగుపడరు, ఊరు బాగుపడదు కదా అని. చాలా బాగుంది కదండి కదా.
మన సంస్కృతిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటారు కదా. జన్మనిచ్చిన వారి తర్వాత ఆచార్యునికే వచ్చింది ఆ దైవత్వం. కానీ ఈ రోజుల్లో మన ఆచార్యులు చాలామంది ఆ గౌరవానికి తగిన వారు కాదేమో అనిపిస్తుంది. అది పూర్తిగా వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక ఏ ఉద్యోగం దొరకకపోతే, బతకలేకపోతే అప్పుడు బడిపంతులు ఉద్యోగం. ఏ సమాజమైనా బాగుపడాలంటే ఉపాధ్యాయులకు సరైన పారితోషికం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. విద్యార్థులు టీచర్లని శిక్షించే పరిస్థితి రావడం చాలా విచారకరం. ఇంకొక మంచి విషయం, ఈ కథలో శివకు వాళ్ళ పంతుల మీద కలిగిన అసహ్యం పాజిటివ్గా ఆ పిల్లలు చదువుకునేలా ఉపయోగపడింది. చెట్టు మీద కాదండో దెయ్యాలు, నేల మీద ఉంటాయి చాలా. ఊళ్ళు బాగుపడాలంటే ఈ నేల మీద దెయ్యాలు తగ్గాలి కదా, ఏమంటారండి? మనం ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
నిన్ను ఎటు నా మరచి ఉందునే, బుల్లి పువ్వులాంటి బుల్లిన సమా నిన్ను ఎటులా మరచి ఉందునే. తెల్ల తెల్లని గౌనులో నిన్ను చూసేను, తెల్ల తెల్లని గౌనులో నిన్ను చూసేను. ఆ వంపు ఆ సొంపు ఆ నులుపు ఆ మెరుపు మైమరచించి మనసూరించి మైమరచించి మనసూరించి మైకవులు పడదూసని నా నవ్వుల రాణి నైలాను ఓడి నాజుకు జిగిని నిన్ను ఎటుగా మరచి ఉందుని. పగలంతా డ్యూటీని కూరే ఎంత బీటు నాకు, పగలంతా డ్యూటీని కూరే ఎంత బీటు నాకు. ముద్దు తీరాలంటే లగ్నవుకు వేరెన్నటికో, ఓ వయ్యారి
భామా
కలకత్తా జామా నిన్ను ఎటునా మరచి ఉందునే. ఓ బుల్లి పువ్వులాంటి బుల్లిన తమా నిన్ను ఎటునా మరచి ఉందునే.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం 3వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు మానవ సంబంధాలు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట చూశాడు పవన్ కుమార్ తన తెలుగు మాస్టర్ని. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో తార్నాకాలో పెట్రోల్ బంక్ దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించిన రామారావు గారికి ఎదురుగా వెళ్ళి చేతులు జోడించాడు. నమస్కారం మాస్టారు. కొద్దిగా కళ్ళు చికిలించి చూస్తూ గుర్తుకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు రామారావు మాస్టారు. నేను మాస్టారు రంగస్వామి గారి ఒక్కగానొక్క కొడుకుని, హై స్కూల్లో మీ విద్యార్థిని, మీ పద్యాల పవనాన్ని. నవ్వుతూ చూశాడు. తనని చూడగానే పద్యాల పవనం వచ్చాడు అనేవారెప్పుడు స్కూల్లో? రామారావు గారి కళ్ళల్లో ఆనందం, ఆప్యాయత దోబూచులాడాయి. కంటి చూపు తగ్గింది బాబు, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోకు, నా ప్రియ శిష్యుడిని ఎప్పుడూ మర్చిపోను. తెలుగు భాష పట్ల పద్యాలంటేను ఎంతో ఆసక్తి మక్కువ కలగజేసే విధంగా తెలుగు పాఠాలు బోధించేవారు రామారావు గారు. ఆయన తరగతిలో మధురంగా పాడి వినిపించే పద్యాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తాను కూడా రాగయుక్తంగా పాడేవాడు పవన్. ఆ విషయంలో మాస్టారికి ప్రియ శిష్యుడయ్యాడు. హఠాత్తుగా రోడ్డుకి అటువైపు ఏదో గొడవ మొదలయ్యేసరికి ఇద్దరూ అటు తిరిగి చూశారు. డబ్బు దగ్గర తగాదా వచ్చి కొట్టుకుంటున్నారు ఇద్దరు యువకులు. చిన్నప్పుడు మాస్టారు చెప్పిన మాట చెవుల్లో ప్రతిధ్వనించింది పవన్కి. ధనం లేకుండా మనిషి బతకలేడు. నిజమే, కానీ మనిషి సృష్టించిన ధనమే మనిషికి మనిషికి మధ్య వైరాన్ని పుట్టిస్తోంది, ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది, మానవత్వాన్ని మరుగుపరుస్తోంది. భావి జీవితంలో మీరు ఏ వృత్తిలో కొనసాగినా మానవత్వాన్ని మనసులోంచి తుడిచేయకండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి అనేవారు రామారావు గారు. ఏమిటా ఆలోచిస్తున్నావు పవన్? ఆహా, ఏం లేదు మాస్టారు. మీరు ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? నరసాపురంలో ఉండట్లేదా? శిష్యుడిని చూసిన ఆనందం ఆయన మొహంలోంచి మటుమాయం అయిపోయింది. ఒక్క క్షణం మాటే మర్చిపోయిన వాడిలా అయిపోయారు. తడబడినట్టయింది పవన్ పరిస్థితి. అలా అడగడం పొరపాట అన్న సందేహం కలిగింది మనసులో. సందర్భమో కాదో కానీ చిన్నప్పటి సంగతి గుర్తొచ్చింది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలా ఇష్టం. వాళ్లతో సరదాగా ఎక్కువ రోజులు గడపాలన్న ఆశ మనసులో, వాళ్ళు తొందరగా వెళ్ళిపోకూడదన్న కోరికతో, ఎక్కువ రోజులు ఉండరేమోనన్న బెంగతో, చుట్టాలు రాగానే గుమ్మంలోనే వాళ్ళని పట్టేసుకుని ఎప్పుడెళ్ళిపోతారు మీరు అని అడిగేవాడు. తొందరగా వెళ్ళిపోములే, కొన్ని రోజులు ఉంటామో అన్న సమాధానం కావాలి తనకి. కానీ వాళ్ళు తెల్లబోయి చూసేవారు. అమ్మ తనని మందలించి వాళ్ళకి సంజాయిషి చెప్పుకునేది. ఆ సంగతులు తను పెద్దయ్యాక అమ్మ చెప్తూ ఉండేది. చిన్ననాటి ముచ్చట్లు బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు తను మాట్లాడిన దానిలో పొరపాటు ఏమైనా ఉంటే అది ముద్దుగా చెప్పుకునే ముచ్చట కాదు. సొంత ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండనని ఎప్పుడూ అంటూ ఉండేవారు మాస్టారు. మీరిప్పుడు నరసాపురంలో ఉండట్లేదా అన్న తన ప్రశ్న ఆయన మనసుని కలతపెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ ఊళ్ళో ఉన్నాను పవన్, నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవును మాస్టారు, బిగ్ బజార్ పక్క సందులోనే మా ఇల్లు, ఇక్కడి నుంచి చాలా దగ్గర, రండి వెళ్దాం అంటూ తన స్కూటర్ వైపు నడవబోయాడు పవన్. కదల్లేదు రామారావు గారు. ఇప్పుడు వద్దులే పవన్, ఇంకొక రోజు వస్తాను, నీ సెల్ నెంబర్ ఇవ్వు. తన నెంబర్ ఇచ్చాక ఆయన నెంబర్ తీసుకున్నాడు. వాళ్ళింటి దగ్గర స్కూటర్ మీద దింపుతానన్నాడు. కాస్త నడక అవసరం కదా, అందుకే బయలుదేరాను. పక్క సందులోనే ఇల్లు, స్కూటర్ మీద అక్కర్లేదు, వెళ్ళిపోగలను, వస్తాను మరి. తనని చూడగానే మాస్టారి ముఖంలో కనబడిన సంతోషపు ఛాయలు అంతలోనే మసకేసిపోవడం ఏమిటో బోధపడలేదు పవన్కి. ఆలోచిస్తూ స్కూటర్ స్టాండ్ తీశాడు. సార్ ఎవరో పిలిచినట్టయి పక్కకి తిరిగి చూశాడు. పరిచయం లేని కుర్రాడు. 10 ఏళ్ళు ఉంటాయేమో, 10 రూపాయలు ఇమ్మని అడిగాడు. వాళ్ళమ్మకి జ్వరం, మందు కొనాలిట. పవన్ చెయ్యి జేబు మీదకి వెళ్ళింది, కానీ మళ్ళీ అంతే వేగంగా వెనక్కి వచ్చింది ఆ చెయ్యి. కిందటి వారం జరిగిన సంఘటన గుర్తొచ్చి ఇలాగే అనారోగ్యం పేరుతో చెయ్యి చాపిన కుర్రాడికి తను డబ్బులు ఇవ్వడం, అదే రోజు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న కుర్రాళ్ల గుంపులో వాడు కూడా టీవీ ఛానల్లో కనిపించడం జరిగింది. అందుకే ఏది మందుల చీటి, నేను కొనిస్తాను, మందుల దుకాణానికి వెళ్దాం పద అనగానే పారిపోయాడు ఈ కుర్రాడు. జాలి దయా ఉండి లాభం లేకుండా పోతోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులయ్యాయి. తనని క్షమించమని ఆ కుర్రాడిని దయతో చూడమని భగవంతుడిని మనసులో తలుచుకుని ఇంటిదారి పట్టాడు పవన్. ఇంటికి రాగానే ముందు మాస్టారు గురించి చెప్పాడు భార్య రమతో. వెంటనే అంది రమ, మనింటికి తీసుకురండి ఒకరోజని. శనివారం సాయంత్రం మాస్టార్ని పలకరిద్దామని ఫోన్ చేశాడు పవన్. ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా కాసేపని అడిగితే సంతోషంగా ఆహ్వానిస్తున్నాను అన్నారు రామారావు గారు. ఇంటికి రావడానికి గుర్తులు చెప్పారు. 10 నిమిషాల్లో అక్కడున్నాడు పవన్. మాస్టార్కి 2 కొడుకులని తెలుసు పవన్కి. ఇక్కడున్నది 2వ కొడుకని, ఇతనికి 1 మగపిల్లవాడు. అక్కడ సొంత ఊళ్ళో ఉన్న పెద్ద కొడుక్కి 2 మగపిల్లలని ఇప్పుడు వెళ్ళాక తెలిసింది. కోడల్ని పిలిచి పవన్కి పరిచయం చేశారు రామారావు గారు. ఆమె వెనకే నిలబడ్డాడు మనవడు చంద్ర. నమస్తే చెప్పి కోడలు, హాయ్ చెప్పి మనవడు లోపలికి వెళ్తుంటే, చంద్ర అన్నని కూడా పిలు అంటున్న మాస్టారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు పవన్. కారణం వీళ్ళకి ఒక్కడే పిల్లాడని చెప్పారు కదా. లోపల నుంచి మరో పిల్లాడు చేతిలో చదువుతున్న పుస్తకంతో వచ్చాడు. వీడింకో మనవడు, పేరు సాయి. చేతులు జోడించి నమస్తే అన్నాడు సాయి. వీడు 4వ తరగతి, చంద్ర 3వ తరగతి చదువుతున్నారు. నువ్వెళ్ళి చదువుకో సాయి అనగానే లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు సాయి. సాయి, మీ పెద్దబ్బాయి కొడుకా? ఈ ఊళ్ళో చదివిస్తున్నారా? ఊరికే మాటల్లో అడిగాడు పవన్. కాదు, మా పెద్దబ్బాయి కొడుకు కాదు. కాసేపు అలా పైన డాబా మీద కూర్చుని వద్దామా? అక్కడ కబుర్లు చెప్పుకుందాం, గాలి వేస్తుంది చక్కగా అంటూనే ఆయన లేవడంతో పదండి అంటూ వెనకే నడిచాడు పవన్. వాతావరణం బాగుంది. డాబా మీద గోడవారుగా ఉన్న 2 ప్లాస్టిక్ కుర్చీలు తీసి వెయ్యబోయారు రామారావు గారు. గబుక్కున తను అందుకున్నాడు పవన్. మన ఊళ్ళో 8 సంవత్సరాలుగానో మా ఇంట్లో పనిచేసిన మనిషి నాగమ్మ. ఇంకెవరింట్లోనూ చేసేది కాదు, ఎక్కువ ఇళ్లలో చేసి డబ్బు ఎక్కువ సంపాదించేసుకోవాలన్న ఆశ ఉండేది కాదు. మిగిలిన అన్నాలు కూరలు రోజూ ఇచ్చేవాళ్ళం. పాత చీరలు అవి అస్తమానం ఇస్తూనే ఉండేది మా ఆవిడ. వాళ్ళ అబ్బాయికి మా పిల్లల బట్టలు సరిపోతుండేవి. పొలం పనుల్లో వాళ్ళ ఆయన పాము కరిచి చనిపోయాడు. అయ్యో పాపం. అప్పటి నుంచి మా ఇంట్లో మా ఆవిడని అంటి పెట్టుకుని అన్ని పనులు అంది పుచ్చుకొని చేస్తూ ఉండేది. జీతం మాత్రం అదే జీతం. పెంచమని ఎప్పుడూ అడగలేదు, మేమూ పెంచలేదు, చిన్నగా నిట్టూర్చారు. కొడుక్కి పెళ్లి చేసింది, మనవడు పుట్టాడు. వాడికి 2 ఏళ్ల వయసులో కొడుకు కోడలు ఒకేసారి బస్సు ప్రమాదంలో పోవడంతో ఇంక నాగమ్మకి వాడే ప్రాణమయ్యాడు. నాగమ్మ జీవితమే ఓ కథలా ఉంది కదా మాస్టారు. జాలనిపించింది పవన్కి. మనిషి జీవితమే ఓ కథ, ఓ నాటకం. విరక్తిగా నవ్వారు. 4 ఏళ్ల వయసు రాగానే కాస్త చదువు నేర్పండయ్యా అంటూ నా దగ్గరికి తీసుకొస్తుండేది రోజు. అంతకు ముందు ఏడాదే మా ఆవిడ నన్ను ఒంటరివాడిని చేసి పైలోకాలకి వెళ్ళిపోవడంతో నాగమ్మ మనవడు కాలక్షేపం అయ్యాడు నాకు. అందులో నాకేమీ తప్పు కనిపించలేదు. కానీ ముందు ముందు అది నా మీద ఒక అభాండం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. మా పెద్ద కొడుకు కోడలు నాకు నాగమ్మకి అక్రమ సంబంధం ఉందని నింద వేశారు. డెంగ్యూ జ్వరంతో నాగమ్మ కన్ను మూస్తే 8 సంవత్సరాలుగానో మమ్మల్ని నమ్ముకుని ఉన్న మనిషి అనే మానవతా దృష్టితో సాయిని మన ఇంట్లోనే ఉంచి చదువులు చెప్పిద్దాం అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఇక్కడ చిన్న కొడుకు కోడలు నన్ను అనుమానించలేదు. నా కోరిక మన్నించి నన్ను సాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఉన్న ఊరు వదిలి వేరే ఎక్కడికి వెళ్ళి ఉండనన్న మాస్టారు అనాథ అయిపోయిన సాయి కోసం త్యాగం చేశారనిపించింది పవన్కి. ఆ ఊరి నుంచి వచ్చేసేటప్పుడు కొడుకు కోడలతో ఒకటే మాట చెప్పాను పవన్, నాకు నాగమ్మ కుటుంబానికి మధ్యన ఉన్నది మానవ సంబంధాలు మాత్రమే అని ఉన్నమాటే చెప్పాను. మాస్టారుకి పాదాభివందనం చేశాడు పవన్ మనస్ఫూర్తిగా. ఎంత బాగుందో కదండి ఈ కథ. ఈ కథలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి. మనం మన లోపలున్న భావాలను సరిగ్గా సరైన సమయంలో మాట్లాడటం అనేది చాలా అవసరం. అది మనమందరం నేర్చుకోవాలి. లేకపోతే చిన్నప్పుడైతే పర్వాలేదు, చిన్నతనం అనుకుంటారు, కానీ పెద్దయ్యాక దాన్ని ఎవరూ అంత తొందరగా క్షమించరు. అందుకే మనుషులు కొట్టినా మర్చిపోతారేమో కానీ మాటలతో నొప్పిస్తే మర్చిపోరు. అది మనం తెలిసి చేసి ఉండవచ్చు, లేక తెలియక చేసి ఉండవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆరాలు తీయడం మంచిది కాదు. చెప్పదగిందైతే వాళ్ళే చెప్తారు, వాళ్ళకి తోచినప్పుడు, అవసరమైనప్పుడు. మరొకటి, మాస్టారు సహృదయంతో నాగమ్మ కొడుకును చేరదీస్తే సొంత పిల్లలే అనుమానించారు. విచారకరం. అందుకే తెలిసి తెలియకుండా అంత గమ్మున ఎవరినీ జడ్జ్మెంటల్గా చూడకూడదు. మాస్టారు మనసు చాలా మంచిది, ఆయన అనుకున్నది అమలు చేయగలిగాడు. ఒక కొడుకు అనుమానిస్తే మరో కొడుకు ఆ దయార్థ హృదయాన్ని పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి మాస్టారు పిల్లలకి డబ్బు కోసం మానవత్వాన్ని మర్చిపోవద్దు అని చెప్పింది ఆయన కూడా పాటించారు. ఏమంటారండి? ఇక సమయం కావచ్చింది మన అక్షరాల పూదోటలో ఎన్నో భావకుసుమాల పరిమళాలు ఆస్వాదించాం కదండి. వచ్చే శనివారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం. February 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
నిరాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను, పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి, ఈ నల్ల నిరాలలు కదలలేవు మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు, ఉలిజలికి నల్తనే నల్తనె దళ దళ మణి పొంగి పొరలు, ఈ నల్ల నిరాలలు పైన కఠిన మని పిల్చును లోన వెన్న కనిపించును పైన కఠిన మని పిల్చును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పిల్చును ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు రోగెను ఈ నల్ల నిరాలలో